దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలాసార్లు ఆ సమస్యలో మనము దాని నుంచి బయటకు వెళ్లే మార్గం కొరకు ఏదైనా షార్ట్ కట్ దొరికితే ఎంత బాగుంటుంది. ఎవరికైనా అవసరం ఉందా షార్ట్ కట్ ఉందా? షార్ట్ కట్ ఆ సమస్య పిక్ అయిపోతే ఎంత హాయిగా ప్రశాంతంగా, అమ్మయ్యా ఇన్ని బాధలు పడకుండా, ఇన్ని బాధలు పడకుండా నాకేదో ఒక మేలు దొరికింది అనేలాగా చాలా సహాయం పొందుకుంటే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. మరి మీకు ఎవరికి అనిపించట్లేదు, మీరు భక్తి పరులు, నేను ఇంకా కొద్దిపాటి పాపంలో ఉన్నట్టున్నాను. అయితే ఆ షార్ట్ కట్ ఏంటి అని అంటే దేవుని మీద ఆధారపడడం. ఇంకో షార్ట్ కట్లు మీరు మనుషుల్లో వెతుకుతారు, దేవుని దగ్గర వెతకాలి. దేవుని మీద ఆధారపడే కొద్దీ ఆయన నీ జీవితంలో పనిచేసే కార్యాలు విచిత్రంగా మారుతాయి, చాలా విచిత్రంగా మారిపోతాయి. అది మీరు ఒక్కసారి అనుభవిస్తే మరి వెనక్కి వెళ్ళరు, ఇంకోసారి మనుషుల దగ్గర నుంచి చూసుకోవాలని ప్రయత్నం చేయరు, ఇక ఆల్వేస్ డిపెండ్ అవుతుంటారు. అప్పుడు మీరు ఎంత దేవునికి మీరు ఆల్మోస్ట్ ఒక పరీక్ష పెడతారు. ఎలా అంటే ఒక చిన్న స్థాయిలో ఒక కార్యక్రమం జరిగింది అనుకోండి, ఇక నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? దాని నుంచి దాని మీద మీరు వడ్డీ కావాలి కదా, ఆ పై మెట్టు అనమాట, అక్కడికి వెళ్తారు. అక్కడ జరిగింది అనుకోండి, మళ్ళీ మీరు కిందకు వస్తారా పైకి వెళ్తారా? ఒక నాలుగైదు కార్యాలు ఫట్ 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 జరిగినాయి అనుకోండి, అప్పుడు మీరు మనుషులకి ఏం చెప్తారు? ఏట్రా అలాగా, ఎందుకు అలాగైపోతావు, నువ్వు ఆనుకుని చూడు. అప్పుడు నువ్వేం చేసావు? టేస్ట్ చేసావు, రుచి చూసావు. ఇప్పుడు చదివిన 76 కీర్తనలు ఒక్కసారి రండి, వాళ్ళు చేసిన చిన్న పని మనం కూడా చేస్తాం. అందుకనే తమ్ముడు మెన్షన్ చేశాడు కానీ ఆ పర్టికులర్గా ఆ ప్లేస్లోకి వెళ్ళలేకపోయాడు. యాక్చువల్గా తను చెప్దామనుకున్న టాపిక్ నుంచి అక్కడే ఉంది, ఒక ముఖ్యమైన విషయం ఉంది. 23 కదా ముందు చదివాడు, ఎంతమ్మా? అదే 78 కీర్తనే 22 వచనం చదవండి. అందరూ ఒకసారి తీయండి, బైబిల్ తీయండి, తీ చూసారా ఏముంది? ఉంచలేకపోయి ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక. నిజానికి ఇజ్రాయెల్ ప్రజలు నేను తప్పలేదు అంటాను. నేను సిచ్యువేషన్ అలా ఏడ్చింది, ఇంకెలా నమ్ముతారండి? అక్కడ సమస్య అంత పెద్దదే, నమ్ము 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 అంటే ఎలా నమ్మేస్తావు? పేక మీద కత్తి పెట్టి కూర్చుని నిన్న ఒక పాస్ట్ గారు ఫోన్ చేశారు. ఓ పాస్ట్ గారితో ఉన్న ఇంకో పాస్ట్ గారు 30,000 ఆయనకి ఇవ్వాలంట, జాగ్రత్తగానండి. ఓ పెద్ద పాస్ట్ గారికి, అసిస్టెంట్ పాస్ట్ గారు 30,000 రూపాయలు ఇవ్వాలి. 30,000 రూపాయలు గనక ఎంత కొంత తెచ్చిచ్చినా నా బండి కార్ తాలూకు ఇన్స్టాల్మెంట్ తీరిపోద్ది, ఇస్తావా చస్తావా అని వెళ్ళి ఆయన పట్టేసుకుని ఆయన ఎదురుగా నుంచుని ఇప్పుడు నువ్వు నాకు ఇస్తావా ఇవ్వాలని కూర్చున్నాడట. ఈయనే పాస్టర్, ఆయన అసిస్టెంట్ పాస్టర్. ఇప్పుడుకిప్పుడు అంటే నేను ఎక్కడిని తెచ్చిస్తానండి, ఇప్పుడు నా దగ్గర ఏమైనా ఉంటే తీసేసుకోండి అంటున్నాడు ఆయన. నాకు అదంతా తెలియదు, నాకు అవతలు కట్టాలి, నువ్వు ఇప్పుడు నాకు ఇప్పుడు తీర్చు అని కూర్చున్నాడు. అరగంట సేపు కాదండి, ఈ రోజంతా మీరు నా ముందు కూర్చున్నా, నేను రూపాయి ఇవ్వలేను, మీరు నన్ను ఒత్తిడి చేస్తున్నారు తప్ప నేను ఇప్పుడు ఏం చేయగలను అని అసిస్టెంట్ పాస్టర్, ఆ పెద్ద పాస్టర్ గారు చెప్పాడు. దేవుణ్ణి నమ్మండి అని. ఎవరిని? దేవుణ్ణి నమ్మండి. మీరు నమ్మరో నన్ను నమ్మనెవరో? ఇప్పుడు నా ఎదురుగా వచ్చి కూర్చుని మీరు నాకు మాట్లాడుతుంటే ఇప్పుడు నేను నమ్మలేకపోతున్నాను దేవుణ్ణి, ఎలా నమ్మను? సరే నీకు ఇలా కాదు, నువ్వు ఎవరితో చెప్తే నువ్వు లొంగుతావు, వాడితో చెప్తారని నాకు ఫోన్ కొట్టాడు. సార్ ఈయన నా ముందు ఉన్నాడు, ఈయన నా డబ్బులు తీసుకున్నాడు, ఇవ్వటం లేదు, ఎప్పుడిస్తాడో చెప్పమానండి, మీరు చెప్పండి అంటాడు. నన్ను చెప్తే ఎవడివ్వాలి? ఇది కమిట్మెంట్. ఎంత తెలివిన పాస్టర్ వీళ్ళు. ఓ 2 నిమిషాలు నాకు ఆలోచించాను, అమ్మాయి నేను బుక్ చేసేలా ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ అని చెప్పి ఎవరిని? మీరు తేల్చుకోండి, నన్ను లాక్కండి మధ్యలో. కాకపోతే ఒక్క విషయం, ఆయనకు ఒకసారి ఇవ్వండి, నేను ఏం మాట్లాడతానో చెప్తాను. ఆయనకి ఇస్తే ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు దేవుడైనా ఓపి పడతాడండి, ఈయనవడండి ఓపి పడ్డాడు, ఈయన పాస్టర్ అంటారేంటండి మీరు, ఈయన పాస్టర్ కాదండి అన్నాడు. అరే బాబు, ముందు అప్పు చేసిన దగ్గర మీ ఇద్దరికి పాస్టర్లు పాస్టర్లు తెలియలేదా? ఇప్పుడు పాస్టర్ల పేర్లు ఎందుకు, దేవుడి పేరు ఎందుకు? సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైంది, దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతారా ఉంచలేకపోతారా? డబ్బుల దగ్గరికి వచ్చేటికి విశ్వాసం ఏం మాట్లాడకండి, ఏం కనపడవు. నీ ఇంటి సమస్యకు వచ్చేటప్పటికి ఇక దేవుడా దేవుడు అంటే ఏం కనపడదు, అక్కడ నీకు వేదన మిగులుతుంది. ఆ సమయంలో ఎవడో ఒకటికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిస్తే కానీ ఫ్రీ అవ్వవు, లేదు నీకేదో మోడ పడిపోతే కానీ ఫ్రీ అవ్వవు. ఈ రెండూ జరగవు. అందుకే విశ్వాసం ఉంచలేదు, రక్షణ ఉంచలేదు. అప్పుడు 23 చదవండి. అయినను పైన ఆకాశమును ఆజ్ఞపించను, ఏమొచ్చింది? అంతరిక్ష ద్వారములు తెరిచను. అప్పుడేం జరిగింది? ఆహారముకై ఆయన వారి మీద మన్నాను. ఎప్పుడు దేవుడు మన్నాను కురిపించాడు? వాళ్ళు విశ్వాసం ఉంచినప్పుడా, ఉంచనప్పుడా? ఉంచినప్పుడా, ఉంచనప్పుడా? 22 ఏం చెప్పింది? ఉంచలే. వాళ్ళకి ఆ ఫెయిత్ లెవెల్స్ పెరగలే. వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉంచాల్సిన సిచ్యువేషన్ లేవు. కానీ దేవుడు తన విశ్వాసాన్ని నిన్ను నమ్ముతున్నాడు. నిన్ను, నీకు ఆయన ఒక కార్యం చేయాలని ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. ఎప్పుడు? నువ్వు విశ్వాసం ఇచ్చినప్పుడు కాదు, నువ్వు విశ్వాసం ఉంచలేనప్పుడు కూడా ఆయన కార్యం జరుగు. దేవుని స్తోత్రం చెప్పు. గాడ్స్ యొక్క డివినిటీ, దేవుని యొక్క దైవత్వపు సంపూర్ణత క్రీస్తులో ఉన్నది అని బైబిల్ మనకు ఎందుకు చెప్తుందంటే, ఆ ప్రదేశంలో నువ్వు దేనినైతే అవకాశాన్ని పట్టుకోలేవో, ఏ దారి అయితే నీకు తెరవబడదో, ఏ పరిస్థితులైతే నీ ముందు ఒప్పుకోలేవో, ఏ మనుషులైతే నిన్ను ఒప్పుకోనివ్వకుండా నిన్ను తలదించుకునేలాగా చేయాలని తిప్పలు పడి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, ఆ పరిస్థితుల్లో ప్రభు కార్యం చేయడానికి నీ కొరకు ఎప్పుడూ ఉంటాడు. వాళ్ళపై మన్నాను కురిపించాల్సిన పరిస్థితి ఏం చెప్పండి? అసలు ఒక నిమిషం దేవుడు మూసుకున్నాడు అనుకోడు ఇలా కాళ్ళు, ఏమవు నువ్వు చచ్చిపోతాడు. అప్పటికే తిండి లేదు. అందులో ఆ మన్నా తినకపోతే వాళ్ళ పరిస్థితులు పరిస్థితులే కావు. ఎట్లా? స్టిల్ గాడ్ ఈస్ వర్కింగ్. ఇంకా దేవుడు పనిచేస్తానే ఉన్నాడు. మన్నాను కురిపించుదే లేదండి, చదవండి. ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించను, దేవదూతుల ఆహారమును రెండు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి. ఆగండి, చాలా మందికి మన్నా ఒకటే తెలిసి తెలియదు. చాలా మందికి తెలియదు. ఇప్పటి వరకు దేవుడు ఏం చేశాడు రా అంటే 78 కీర్తనలో రహస్యాలు మర్చిపోయి మన్నా మన్నా మన్నా, చవిసారము లేని ఈ భోజనంతో మేము ఎలా చచ్చిపోతున్నామని అడిగారు. కానీ వాళ్ళకి దేవుడు ఏమేమి పంపించాడు? దేవదూతల ఆహారం అట అది. ఇంకా వాళ్ళు ఏమి తింటే వాళ్ళ శరీరానికి శక్తి, బలము, ఆరోగ్యం కలుగుద్దో అవన్నీ పంపించాడండి. ఆకాశంలో దేవుడు తయారు చేసిన కొన్ని ధాన్యాలని అవి కూడా కురుమరించాడండి. అక్కడ ఆఖరికి లేదు లేదు మాకు కేఎఫ్సీ 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 అని అంటే మొత్తం కేఎఫ్సీ కుప్పరించి పడిపోయింది. అక్కడ తూర్పు గాలిని విసర్జేశాడు, దక్షిణ గాలికి వచ్చింది, రెండు కలిపి పెట్టలు కొట్టే ఒక్కసారి అక్కడ ఇసక రేణువులంతా. ఆ పదం చూడండి, అసలు ఎంత అసలు మీరు వెళ్ళి దాని కాంటెస్ట్ లో మీరు వెళ్ళి నిర్గమగడలో చదివితే అక్కడ ఏమంటే ఇసుక రేణువులంతా అంటే అంటే ఇంకా తిన్నా తాగినా చూసినా ఎటు చూసినా ఏముంటది? ఆడు ఈత కొట్టేస్తున్నట్టున్నాడు చికెన్ లో. ఆ పిల్స్, ఆ బర్డ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి, మంచి రుచి కలిగినటువంటి ఆహారం. అంత ఆహారం మధ్యలో పడిపోయి ప్రజలు తిని 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 ముక్కులోంచి బయటకు వచ్చినారు. ఎలా తినుంటారు చెప్పండి అసలు? ఒకవైపు పైనుంచి తింటున్నారు, ఒకవైపు కింద నుంచి తింటున్నారు, ఒకవైపు గాల్లో నుంచి తింటున్నారు. ఏదో వదిలేసాడండి దేవుడు. వాళ్ళు విస్తార వాళ్ళు విశ్వాసం ఉంచలేనప్పుడు కూడా దేవుడేమి అన్యాయం చేయలేదు. ప్రియులారా, దేవుని మీద సొణుక్కుని చాలా మంది క్రియ, ఆ సమస్య వచ్చినప్పుడు, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని నుంచి బయటకు జరగటానికి కారణాలు వెతుకుతావు, కానీ దేవుని ఉండడానికి కారణాలు వెతుకో. అది తమ్ముడు విసాడు. నువ్వు ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఇప్పుడు నేను ఎలా దేవునితో ఉండగలనని ప్రయత్నించి, ఆ సమస్యకి నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టడానికి నీకు సమలక్ష కారణాలు ఉంటాయి. కానీ దేవుడు విడిచిపెట్టకుండా నేను నీతో ఉండడానికి ఎన్ని కారణాలు ఉన్నాయి చూడండి. ఇంకొచ్చి కిందకి రండి. అదే దక్షిణ గాలి విస్తరించను, 27 వచనంలో ఇందాక చెప్పిన మాట ఎలాగా పోలికైనా ఒక అర్థం ఉంటుందండి. ఇదేం పోలిక చూడండి, అసలు దూలి మీరు చీపురుతో దులిపితే ఎంత దూళ్ళు వస్తుంది లెక్క పెట్టగలరా? ఎప్పుడైనా ట్రై చేశారేంటి? అవకాశమే లేదు. ఒక్క అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి తప్ప చేతి కంటుకున్న బ్యాక్టీరియా ఎంత అంటే ఎవరికీ తెలియదండి. ఆయన ఒక్కడే భయపడేవాడు. పెన్సిలిన్ కనుక్కున్న తర్వాత సూక్ష్మక్రిములు చేతికి ఎన్ని ఉంటాయో జడిచిపోయేవాడు అంటే ఇంకెప్పుడు. అంతే ధూళి ఎంత ఉంటుంది అని అంటే నీ కంటికి కనపడనంత, అంత మైన్యూట్ రేగిపోద్ది ధూళి. ఎంత విస్తారంగా ఇచ్చాడంటే చూడండి, అక్కడ ధూళి ఎంత విస్తారముగా మాంసము ఓన్లీ చికెనే ఎడుస్తావేమో, మటన్ కూడా పెట్టాడు అక్కడ. అక్కడ ఏముంది? పెట్టలు చికెన్ పక్కన, దూడంత ఇస్తారు ఏంటి మటన్? ఎన్ని గొర్రెలు, ఎన్ని ఒంటెలు, ఎన్ని ఆవులు, ఎన్ని గేదెలు, ఎన్ని మేకలు, ఎన్ని తిన్నారో. అస్సలు దేవుడు అన్యాయస్తుడు కాదండి. చూసుకో, నీ విశ్వాసానికి కలుగు పరీక్షలు చాలా ఉంటాయి. ఆ విశ్వాసపు పరిస్థితులు వచ్చినప్పుడు మనుషులు సాక్రిఫైస్ చేస్తారు దేవునికి. ఏమని నాకు తమ్ముడు ఫాస్టింగ్ అన్నాడు కదా, ఆ సాక్రిఫైజేషన్స్ చాలా మందికి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా నీవు ఉపవాసం ఉంటున్నది సమస్య నుంచి బయటకు రావడానిక, దేవునికి ఇష్టంగా నువ్వు మారడానిక. నువ్వు సమస్య నుంచి బయటకు రావడానికైతే నీకు తిండి పెట్టి చూదిస్తాడు. చూసుకో, ఇప్పుడు చెప్పాడు అదే, నీకు తిండి పంపుతాడు. దానికోసం నువ్వు ఈ ప్రాబ్లం నేను బయటకు రావడానికి నేను చికెన్ తిన్నం మానేస్తాను, మటన్ మానేస్తాను, ఫిష్ మానేస్తాను, గుడ్డు ఒకటే తింటాను, లేకపోతే గడ్డే తింటాను. డోంట్ గివ్ ఎనీ కమిట్మెంట్స్, నాట్ నెసెసరీ. సమస్య నుంచి బయటకు రావడానికి నువ్వు ఉపవాసం ఉన్నా లేకపోయినా వేరే విషయం, కానీ దేవునికి ఆ ఇష్టంగా ఆ సమస్యను దాటడానికి కావలసిన సహాయం పొందాలి అని అంటే యూ షుడ్ ఫాస్ట్. దేవుని దైవికమైన పద్ధతిలో గెలవడానికి ఉపవాసపు శక్తి అవసరం, కానీ సమస్య నుంచి బయటకు తీసేయడానికి ఉపవాసం చేసేద్దాం అనుకుంటే నీ కాళ్ళు చేతులు ఒళ్ళు పొట్ట తగ్గిపోద్ది, కానీ సమస్య పోదు, దాని గురించి కంగారు పడద్దు. సో వాళ్ళు చేసిన పనికి దేవుడు ఇచ్చి ఎందుకు శోధించాడో చూడండి. ఇంకా కిందకి రండి. వారు కడుపు ఏంటో తెలుసా భయ్యా, వర్డ్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుసా? ఇక్కడ కంచర పని వాళ్ళు కప్రాడు, ఎంత దూరం వెళ్ళి చికెన్ తెచ్చుకోవాలమ్మ మీరు? కొంచెం దగ్గర మద్దిలపాలు వాళ్ళు చికెన్ షాపులు కొంచెం ప్లేస్కి వెళ్ళిపోయి, ఈ ప్రజలు అలిసిపోకుండా ఉండడానికి ఫుడ్ ఎక్కడ ప్రొవైడ్ అయింది? ఇటు ఇంట్లోని బయటకు వస్తే చికెనే, ఇటు వెళ్తే మటనే. అంటే ఎంత విస్తారత అక్కడ పెట్టుంటాడు చూడదా. కష్టపడడం కూడా ఇష్టపడ్డ దేవుడు, ఎంత మంచి చూడం మన దేవుడు. ఎక్కడికో వెళ్ళి పెట్టకు వలేసి అది వచ్చేంత వరకు పట్టుకుని ఇక్కడ మసాలా రుద్ది ఏం లేవు, ఇలా బయటికి వెళ్ళడం, అలా తెచ్చుకోవడం, తప్ప వండుకుని కాల్చుకుని తినేయడం, తినేష్ మన్నాలో ముంచుకుని తినారు. కడుపార తిని తలిసిరి వారు ఆశించిన దానిని వానికి అనుగ్రహించను. ఇంకా నేను ఇంకా అప్పుడే చెప్పను, అప్పుడే చెప్పను, కిందకి రండి. 20:32 నమ్ముకొనకపోయిరి, ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అది తమ్ముడు చెప్తున్న విషయం. మిరకల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు, ఒక అద్భుతం జరగాలని ఎదురు చూస్తున్నప్పుడు, ఒక ఆశ్చర్యకార్యం జరగాలని నువ్వు శోధించబడుతూ దాని వైపు నువ్వు ఆకర్షించబడుతున్నప్పుడు ప్రభు నీతో పనిచేసే ఒక ప్రణాళిక ప్రకారం చేసుకెళ్తాడు. నువ్వు ఇప్పటి వరకు నీ జీవితంలో దేవుడు చేసిన ఆ కార్యాలను చూస్తున్నావా చూడట్లేదా? ఇప్పుడు జరగలేని దాని కొరకు ఏడుస్తున్నావా? ఇప్పటి వరకు జరిగిన కార్యాలను చూస్తున్నావా లేదా? ఏం చెప్తావు? ఇప్పుడు జరగటం లేదు అక్కడ బాధగా ఉందా? ఇప్పటి వరకు దేవుడు చాలా చేశాడు దాన్ని బట్టి సంతోషంగా ఉందా? సమస్యను బట్టి, సమస్య నీకేం చెప్పుంది? ఇప్పుడు అవ్వలేదు, ఎప్పుడో అయితే మాకేం లాభమండి, ఎప్పుడో జరిగితే మాకేంటండి లాభం, ఇప్పుడు అవ్వాలి. ఇప్పుడు మాకు డెలివరెన్స్ వస్తే మేము దేవుడు సూచిస్తాం, నువ్వు సాక్ష్యం చెప్తే అవసరమైతే వీధిని దాటి వెళ్ళిపోతాం, ఇప్పుడు నా. కానీ ప్రభు అక్కడ చక్కగా ఉపమానం చెప్తున్నాడు, అలా కాదంట. ఇంకొంచెం కిందకి రండి. 35 రానన్న, దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నారో కిందకి రండి. ఆయనను ఆయన నిబంధనలు వారు ఎక్కడి నుంచి డేంజరస్ స్పీడ్ బ్రేకర్లు కనపడతాయి. సరిగ్గా వాక్యం చదవండి నిద్ర లేచి. ఏం జరిగిందో చూడండి. అప్పుడు లోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకలతో ఆయన యొద్ద బోంకిరి. ఇది క్రైస్తవ జీవితం పరాకాష్ట. సమస్య తయారదో, నువ్వు మాత్రం ప్రార్థన మానవు, పరిస్థితులు మారవు, నువ్వు విజ్ఞాపన మానవు, పాటలు పాడడం మానవు, చర్చకి రావడం మానవు, సమస్య తీరదు. ఏంటి తేడా? వాట్ ఇస్ ద ప్రాబ్లం? వేర్ ఇస్ ద ప్రాబ్లం? హూ ఇస్ ద ప్రాబ్లం నౌ? ఇజ్రాయెల్ ప్రజలకి మనకి ఏం తేడా లేదు. మన అన్నయ్యలు తమ్ముళ్ళు అళ్ళును, ఇంకా అవసరమే చిన్నాళ్ళు బాబాయిలు కూడా. ఏంటి ప్రాబ్లము? వాళ్ళు ఏం చేశారో చూడండి, అక్కడ ఉంది. ఏం చేశారంట? వాళ్ళు నోటి మాట చేత ముఖస్తుతి చేస్తున్నారంట, బట్ హృదయం ఎక్కడుందో. వాళ్ళ సమస్యను చూస్తున్నారు తప్ప సమస్యలను సహాయం చేయగలిగిన దేవుని హస్తాన్ని చూడట్లేదు. వారు ఆహారాన్ని భుజిస్తున్నారు తప్ప ఆహారాన్ని తయారు చేసి నీ దగ్గరికి పంపిన దేవుని గొప్ప హస్తాన్ని చూడలేకపోతున్నారు. సమస్య నీ జీవితంలో ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే దేవుని నుంచి పక్కకి చూడమనే చెప్పింది. ఎక్కడ దొరుకుద్ది ఆశ్చర్య సహాయం? ఎటువైపు నుంచి వస్తుంది? ఎవరు వస్తారు? ఎవరు ఇస్తారు? ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? ఎప్పుడు చేస్తారు? ఎందుకు చెయ్యలేదు? ఏమిటి జరిగింది? ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజల లైఫే మనం కూడా కొనసాగిస్తాం యాజ్ ఇట్ ఈజ్. అయితే పాస్టరో లేకపోతే ప్రవచనాలు లేకపోతే ఇంకేదో వాక్యమును ఇంకేదో ఇద్దదో చాలా ట్రైల్స్ వేస్తాం, కానీ ఓడిపోతున్న సందర్భం అదే. నీ హృదయాన్ని లేపుకుని నిలవబెట్టాల్సిన సందర్భం కూడా అదే. నవ్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ట్రస్ట్ ఆన్ గాడ్. ప్రాబ్లం వైపు మీరు చూడకండి, ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది అది. ఇజ్రాయెల్ ప్రజలతో మోషేకి దేవుడు అదే చెప్పాడు కదా, ఎర్ర సముద్రం వచ్చేసింది ఎదురుగా నుంచిందని అడగతలు పరోసారి జరుగుతుంటే ప్రభు అంటే ప్రభు ఎవరాడు తెలుసా? అక్కడ నిర్గమకాండం 14:15 నీవేళ నాకు మొర్ర పెడుతున్నావు, ఎందుకురా అనవసరంగా నా మీద కేకలేస్తున్నావు, సాగిపో, సమస్య అలాగే ఉంటుంది, నువ్వు దాని గురించి ఎందుకు నువ్వు నడిస్తే సముద్రం చీలొద్ది. అంతేగాని ప్రార్థన చేస్తున్నాం అనుకుంటూ, స్తుతిస్తున్నాం అనుకుంటూ, ఆరాధిస్తున్నాం అనుకుంటూ, సంఘంలో ఉన్నాం అనుకుంటూ, నీ హృదయంలో మాత్రం దేని గురించి ఆలోచన? శ్రమ, సమస్య, ఇబ్బంది, ఇరుకు, బాధ, నొప్పి, కన్నీరు, దుఃఖము, నిట్టూర్పు, వాటి మీదే కొట్టుమిట్టాడుతుంది. ఇజ్రాయెల్ ప్రజలారా, ప్రభు ఈరోజు మళ్ళీ 78 కీర్తనతో నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. సమస్య మారదు, కానీ సమస్యలు ఇచ్చే దేవుని వైపు నీ కనులెత్తు, అక్కడ నమ్మకం ఉంచు. ఆయన తలగా చేస్తాడు, తొక్కగా చేయడు. నిన్ను కింద పెట్టిన వాడు నిన్ను పైకి లేవకుండా ఉంచలేడు. నువ్వు పడిపోయినను లేవగలిగిన వాడిగా చేస్తాడు ఆయన. కృంగిన వాడు లేవనెత్తువాడు ఆయనే అని బైబిల్ చెప్తుంది. వాళ్ళు హార్ట్ఫుల్ గా ఉండలేదంట, ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు చూడండి, అక్కడ నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేశారు, తమ నాలుకలతో ఆయన యొద్ద. ఏమండి నోటితో స్తుతించి నాలుకతో బొంకడం అంటే ఎలా బొంకుంటారో చెప్పండి ఒకసారి, ఒక చిన్న ప్రాక్టికల్ చేద్దాం. నోటితో స్తుతిస్తున్నారు, నాలుగుతో బొంకుతున్నారు. బొంకడం అంటే అబద్ధం ఆడ, ఉన్నది లేనట్లుగా లేని ఉన్నట్టుగా. నోటితో ఏం చేస్తున్నారు వాళ్ళు? స్తుతిస్తున్నారంట. లోపల నాలుగుతో బొంకుతున్నారు. ఆ అనుభవం నీకు ఎప్పుడు లేదా? లేదా? మాట్లాడండి, ఉందా లేదా? ఇప్పుడు మరి దేవుడు ఎలా చేయగలడు? నీ కార్యానికి నువ్వు ఆధారపడడం అంటే నీటి మీద నడవడం, గాలిలో నడవడం. గాలిలో ఎలా నడుస్తావు? భూమి ఉందని. నీటి మీద ఎలా నడుస్తావు? కాలుకి ఏదో తగులుతుందని, ఇంకంతే. ఎంత కష్టంగా ఉంటుందంటే నీకు దేవుడు ఒక అడుగు నువ్వు మొదలేస్తే, నీకు వచ్చిన మ్యాజిక్ చెప్తాను, నిలబడు అక్కడికి వెళ్ళు కూర్చో. ఓర్లా అక్కడ ఉన్నాడండి పేతురు, యేసు ప్రభు నడిచి వస్తున్నాడండి. ఇది ఒక్కసేపు నేను అనుకోను. పేతురు నువ్వు లేచి అడుగు, నేను రావచ్చా అని అడిగాడు. నేను కూడా నడవచ్చా, నీ దగ్గరికి రావచ్చా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? రా అన్నాడు. దా అక్కడికి వచ్చాడు, రెండు అడుగులు వేశాడు, నీటి మీద నడిచాడు. అబ్బో నేను నడుస్తున్నానే, గాలి బాగానే ఉంది, నాకు పవర్ ఉంది అయితే అనుకున్నాడు. గాలి శబ్దం వినపడ్డాడు. ఏమయ్యాడు అప్పుడు అక్కడి నుంచి? దోబ్బరు కింద పడ్డాడు, పడు కింద దీపాడు. అప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడు? చెయ్యి పట్టుకుని పైకి లేవనెత్తి, ఇప్పుడు చూడండి అసలైన మ్యాజిక్ ఏం జరిగిందో. అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఎక్కడికి నడిచి వెళ్ళారు? ఓడలోకి తీసుకుని వెళ్ళాడు అని ఉంది కూర్చో. అక్కడ పడిపోయాడు, మళ్ళీ అక్కడి నుంచి ఎవరు నడిపించుకొచ్చారు? విషయం ఏంటంటే చాలా మందికి నీటి మీద నడవడం అంటే చాలా కష్టం అనుకుంటారు. నువ్వు నడవడం ప్రారంభిస్తే నడిపించేవాడు నీ పక్కన ఉంటాడు. దేవుని స్తోత్రం. డోంట్ వర్రీ విత్ ద ప్రాబ్లం. మేబీ అది ఫైనాన్షియల్లా ఆర్ మెటీరియల్లా ఆర్ మ్యారిటల్లా ఏదో ఆలోచించద్దు. సమస్యని తీవ్రతను పక్కకు పెట్టి క్రీస్తుతో నడవడానికి విశ్వాసాన్ని పెంచు. ఆయన ఎలాంటిదైనా నేను నడిపించేస్తాడు. అందుకే ఆ పేతురు ఎగ్జాంపుల్ కేవలం దాని గురికి చూపించాడు. వాడిలో అవిశ్వాసం లేదు, ఆత్మవిశ్వాసి. ఎందుకు సందేహించావు, ఎందుకు తిట్టాడు? జస్ట్ అక్కడ అతనికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, రెండు అడుగులు వేసిన తర్వాత ఎందుకు వేయలేకపోయాడు భయపడ్డాడు. అప్పుడు ప్రభు వచ్చి అనుకున్నాడు, లేచి ఇద్దరు కలిసి ఓడలోకి వచ్చారు. నీటి మీద నడవటం అంటే పెద్ద కష్టమేమీ కాదు. నీ సమస్యను వదిలి ఆయన నాతో ఉన్నాడు అనుకోవడం. నీ పరిస్థితి మారదు, కానీ నా ప్రభు నాతో ఉన్నాడు. వాళ్ళు చేసినటువంటి పని మనం కూడా ఎక్కడ చేస్తామంటే, నోటితో ఏం చేస్తామంటే, ఏంటోనండి దేవుళ్ళకి వెళ్ళి బాగా బలపడ్డానండి, ఇది నోటితో స్తుతించడం. బోకడం ఏంటో తెలుసా, ఇన్ని రోజులు అయ్యింది, ఏం చేశాడు దేవుడు, ఎక్కడ చేశాడు దేవుడు, ఎప్పుడు చేశాడు దేవుడు, ఎందుకు చేస్తాడు దేవుడు, ఆ చాలే పదండి చచ్చి టైం అయిపోయింది. ఏమైంది ఇప్పుడు, చచ్చికి టైం అయిపోయింది. ఓ పక్క నోటితో స్తుతించేస్తున్నారు, ఇంకో పక్క ఏం చేస్తున్నారు, బొంకేస్తున్నారు. సాక్ష్యాలు చెప్పమన్నాం అనుకోండి, మళ్ళీ ఒక రకమైన సాక్ష్యాలు చెప్పేస్తారు. ఇది మనస్సు అక్కడ పైన వచ్చిన ఉంది. ఆయనను వారి హృదయం 36 ఆయన ఎడల, ఆయనను వారి హృదయం ఆయన ఎడల ఎలా లేదు. ఒకసారి ఈ రాత్రి మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలంటే మన హార్ట్ నిజంగా స్థిరంగా ఉందా, దేవుని మీద స్థిరంగా ఉందా. ఎందుకు వాళ్ళు స్థిరంగా లేరు, సమస్య అలా చేస్తుందమ్మా నిన్ను నన్ను, ఆ డబ్బులు అలా చేస్తాయండి, ఆ మాటలు అలా చేస్తాయండి, ఆ జబ్బు అలా చేస్తుందండి, ఆ పొరుగోళ్ళు అలా చేస్తారండి, సంఘమే అలా చేస్తుంది, కొన్నిసార్లు సేవకుడే అలా చేస్తాడండి, ఇంకేంటి ఎవరితో చెప్పుకుంటామండి ఆ బాధ. అప్పుడు నీకు తెలియాలి ఏంటంటే, పాత నిబంధన కాలపు ప్రతి వాక్యము నీకు దృష్టాంతంగా రాయబడి నువ్వు అలా చెయ్యకూడదని హెచ్చరికనిస్తూ ప్రతి విషయము నీకు సూచనగా పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ హృదయమును కానీ నీ నోటిని కానీ దేవుని మీద సనకుండా నిలబెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలి ఒకసారి నిర్ణయం తీసుకుందాం. అయితే 38 ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రము రేపు కొనక పలువార్లు ఏం చేస్తున్నాడు ఆయన, కోపం ఏం చేస్తున్నాడు ఆయన. దేవునికి బాధ కలిగించకండి, ఆయన బాధపడడు కానీ బాధ కలిగించకండి, ఆయన సంతాప పెట్టకండి. ప్రాబ్లమ్ని ప్రతిసారి మీరు హైలైట్ చేస్తూ ప్రతిసారి, నా దగ్గర ఒక సిస్టర్ వచ్చారు, కొబ్బరి నూనె పట్టుకొచ్చింది ఆవిడ, రాష్ట్ర గారి ప్రార్థన చేయండి అంది. ప్రార్థన చేశాను, వెళ్ళిపోయింది. మరుసటి వారం వచ్చింది, మళ్ళీ కొబ్బరి నూనె బాటిల్ ఇంకో బాటిల్ ఇచ్చింది, ప్రార్థన చేయండి అది. ప్రార్థన చేశాను, మూడో వారం మళ్ళీ పట్టుకొచ్చింది, 4 వారాలు 5 వారాలు ప్రతి వారం కొబ్బరి నూనె సీసా వస్తుంది. నేను ఏంటమ్మా నీ బాధ ఏంటి అని ఒక వారం అడిగాను. అడిగితే ఆమె చెప్పింది ఏంటంటే, నాకు కిడ్నీలో సమస్య ఉందండి, కిడ్నీ ఆపరేషన్ చేయాలంటున్నారు, దేవుడు స్వస్థపరచాలని నేను ఎదురు చూస్తున్నాను. మరి ఎవరో చెప్పారు మీ దగ్గరికి వస్తే ప్రార్థన చేస్తే నూనె ఇస్తే స్వస్థ వచ్చేదని, మరి ఎవరు చెప్పాడు, పుకారు చెప్పారు, అందుకని నేను మీ దగ్గరికి వస్తున్నాను. నేను ఎక్కడి నుంచి వస్తున్నాను తెలుసా, చాలా దూరం నుంచి ఎలమంచుల నుంచి వస్తున్నాను. నేను నీ ఎలమంచులు వెళ్ళిపోయానా నేను, సరే ఇంటికి ఇలా చెప్పారో చెప్పారు, సరే అయితే నూనె పట్టుకు నువ్వే పట్టుకో, ఇంకా నేను పట్టుకున్నానంటే స్వస్థ నాని నేను ఇచ్చానంటావు, ఆ అమ్మాయినే పట్టుకోమని ప్రార్థన చేశాను. ప్రార్థన చేశాను, అయిపోయింది. మొత్తానికి ఈ మధ్యలో రాలేదు. ఒకరోజు మళ్ళీ ఆవిడ వచ్చింది, వచ్చి పాస్టర్ గారు నా సమస్యకు వచ్చి మరి ప్రార్థన చేయండి దీనికోసం అన్నాను. సమస్య సేమే మారిద్దా, కిడ్నీలో ప్రాబ్లం ఉంది, దాని గురించి చేయండి. సరే నాకు గుర్తుంది, వెంటనే ఆవిడ గుర్తుపట్టి నేను వెంటనే ప్రార్థన చేశాను, అయిపోయింది. ప్రార్థన చేస్తే మళ్ళీ వారం వచ్చింది, మళ్ళీ వచ్చి మళ్ళీ అదే ప్రార్థన చేయండి అని. అప్పుడు మాత్రం ఇసుకు వచ్చింది నాకు, ఏమని ఎన్ని నూనె సీసాలు పట్టుకెళ్ళి ఎన్ని తాగుద్ది తగాసుకుంటుంది, ప్రతిసారి వచ్చినప్పుడల్లా నా కోసం ఇది ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు, ఇప్పుడు నేను ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ప్రార్థన ఒకటేనా ఒకటా కాదా, మాట్లాడండి. నన్ను కొత్తగా ఏమన్నా మారుస్తానా, ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తా ఉంటున్నారు కదా పాస్టర్లో, ఏం చేస్తారు ప్రత్యేకంగా అంటే, నిన్న అక్కడ ఫోన్ నెంబర్ ఉంటే ఆయనకి ఫోన్ చేశాను, సార్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను, మీరు నా కోసం ప్రత్యేకమైన ప్రార్థన ఏం చేస్తారని అడిగాను రైల్వే స్టేషన్ దగ్గర ఖాళీగా ఉండి. ఆయన ప్రత్యేక ప్రార్థన అంటే అంటే అన్నాడు స్పీకర్ గురుజన కళాక్షేత్రంలో 20, 21, 22 మూడు రోజులు మీటింగ్లు, ప్రత్యేక ప్రార్థన ఏంటి చేస్తారో నాకు అర్థం కావాలి సార్, నేను తెలుసుకుంటే మీ దగ్గరకు వచ్చి ప్రే చేయించుకుంటాను. నాకు తెలియదు ప్రత్యేక ప్రార్థన, నా కామన్ ప్రార్థనే తెలుసు, ఇజ్రాయేల్ ప్రజలతో దేవుడు ఏ పద్ధతులు అయితే నేర్పించాడో, నీతో యేసు ప్రభువారు ఏవైతే నేర్పించాడో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్నెలా మొరపెట్టాడు, ఇట్స్ కామన్ టు ఎవ్రీవన్. ఆత్మ మొరపెడుతుంది ఈ పక్షిగా ఇష్టపడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈ వాక్యం విన్న తర్వాత దేవుడు అణుచుకుంటున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత నేను దేవుడిని శోధించాలి, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు చేయట్లేదు, ఏంటి చేయట్లేదు, ఎందుకు ఎందుకు, ఇక్కడే గొడవలు పడతాయి. జస్ట్ ఓపెన్ యువర్ హార్ట్ టు గాడ్. దేవుని ఇచ్చారు, ప్రభువా ఈ ఇరుకులో నుంచి నువ్వు నడిపించడం నీకు ఇష్టమైంది, ఈ సమస్యల నుంచి నన్ను తీసుకెళ్లడం నీకు ఇష్టమైంది, ఈ నొప్పి నేను భరించడం నీకు ఇష్టమైంది, ఈ వ్యాధి చేతులను శోధించబడ్డం, నా ఇంట్లో ఈ పరిస్థితి రావడం, నా కుటుంబంలో ఈ స్థితిగతి రావడం నీకు ఇష్టమైంది, దీనిలో నేను ఎక్కడా కూడా నిన్ను శోధించకుండా ఉండడానికి నా మనసు తెరు, నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి సమస్యకు, నిన్ను చూచి నిన్ను సొనకుండా ఉండడానికి సహాయం చేయి. మేబీ సిచ్యువేషన్స్ నిన్ను టూ వర్స్ చేస్తాయి, అసలు ఇక ఉండాలా చచ్చిపోవాలా నాకు అన్నట్టు, నిజం ఇంకేంటి అయిపోయింది ఇంకెత్తేద్దాం జెండా, దే నువ్వు చచ్చిపోదామని అలాంటి ప్రయత్నం చేస్తే దరిద్రమేటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. పెంకుటిల్లు అమ్మ ఇంక తట్టుకోలేకపోయింది, మొత్తం చీటీ లేడు మొదలుపెట్టినప్పుడు చెప్తే వద్దన్న, నాకెవరో ఇలాంటి అమ్మాయి చెప్పింది, అనయ్య మన చచ్చుకొస్తే ఎవరు చీటీ వేస్తాడంటే పిలిచి చెప్పాను, అమ్మాయి ఇలాంటి పిచ్చి పనులు చేయమాకు, నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు, అందులో నువ్వు ఈ చర్చ అని చెప్తే ఎవరైనా తిడతాడు నిన్ను కాదు నన్ను, నువ్వు మానే అలాంటి పనులు ఏం చేయకండి, దేవుని మాట అంత తొందరగా వినపడిపోద్దా మనకి వినపడదు. అందుకని ఏం చేస్తుందంటే చీట్లు వ్యాపారం మానే చీరల వ్యాపారం పెట్టింది, భీమిరి చుట్టుపక్కలంతా వెళ్ళిపోయి అమ్మేస్తుంది, మొదట్లో లాభాలు బాగా వచ్చేసినాయి, విపరీతంగా ఈవిడ రోజుకు చీర ఇంట్లో కదా ఇష్టం కట్టేస్తుంది ఆనందించేసింది, మొత్తానికి చీరల వ్యాపారం చీటి వ్యాపారంలోకి వెళ్ళిపోయింది, మొత్తానికి 20 లక్షలు తగిలిసింది. మామూలు దెబ్బ కాదు అది 20 లక్షలు. ఇంకేం చేసింది, ఏ దూలం బాగుంటుందా అని ఆ పెంకుటిల్లు ఎతికేసింది, తోడు కట్టేసింది, చీరే కొత్త చీరే వేసి పెట్టేసింది, బిగించేసింది, ఒక సూసైడ్ నోట్ ఒకటి రాసింది, ఏమనంటే నా మరణానికి ఎవరో బాధ్యులు కాదు, ఇదిగో ఈ కింద చిట్టా ఉంది, ఈ చిట్టా ప్రకారం పోలీసులు వసూలు చేసి ఎవరి దాడికి ఇచ్చేయండి, నన్ను దేవుడు పరలోకంలో కలుసుకుంటాడు, అంతవరకు నేను విశ్రాంతి అని వేసేసింది. అమ్మ బిగించేసింది, స్టూల్ తనేసింది, దూలం ఇరిగి కింద పడిపోయింది, ఆవిడ మీద పడిపోయి ఇక్కడ నుంచి ఇక్కడ డొక్కలోకి, చేతుల నుంచి డొక్కలోకి ఆ కర్ర దిగిపోయి ఆవిడ స్వత పడిపోయింది. తీసుకెళ్లారు ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నెక్స్ట్ పెద్ద ఆసుపత్రి, నా ఫోను వెళ్ళాను, అమ్మ కోమాలో ఉంది, రిబ్స్లో దిగిపోయింది మొత్తం, ఆ కమ్మి పాతకాలపు టేక్ ముక్కలో నా గుగ్గిలం పేడు దిగిపోయింది, ఇరిగిపోయి. సరే ప్రార్థన చేస్తాం, ఏమైందో తెలీదు, 3 రోజులు ఉంది, కోమలో ఉంది, డాక్టర్ గారు ఇంకా రేపు చెప్తానండి మైండ్ డెడ్ బాడీ డెడ్ అన్నారు, అప్పటికే విశ్రాంతి తీసుకుంటుంది మంచం మీద సిస్టర్. మరి 4వ రోజు అందంట, అంతే అందరూ చుట్టూ ముగిపోతారు కదా, లేకండి అనుకుని అందరూ లేచి కూర్చున్నారు, అందరూ దిచ్చి వస్తున్నారు, పరలోకం హాస్పిటల్లో ఉండేట అందట, పరలోకం హాస్పిటల్లో ఎందుకు ఉంటుంది, 7 యూనిట్స్ హాస్పిటల్ అది, అసలు అరే పరలోకం ఏంటి అంటే నేను యేసు ప్రభువుని కలుసుకోవడానికి కదా చచ్చిపోదాం అనుకున్నా, నువ్వు చచ్చిపోయి ఇక్కడ నన్ను చంపావు, చూడు ఇప్పుడు హాస్పిటల్ బిల్ అంత 1 లక్ష అయింది, నువ్వు 3 రోజుల నుంచి కోలుకోలేకుండా ఉన్నావు, నువ్వు పడిపోయి 3 రోజులు అయిందా, దూరం విరిగిపోయింది, ఏం చేయబోయింది. అప్పుడు మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది, వెళ్ళాను, అమ్మా ఇప్పుడు వెయిట్ కాస్తో లేదో చూసుకోవద్దా, ఆ దూలం బాగానే ఉంది, అది కొంచెం నీ బరువును కాసుకునేంత, నీ అప్పు బరువును కాసుకునేంత ఉండద్దా, ఇంతగా తొందరపాటు పని చేస్తావు, ఇప్పుడు నువ్వు పరలోకంలో కలుసుకోలేదు, భూమి మీద కలుసుకున్నప్పుడు చూ, ఇప్పుడు నీ ఎనకత్త ఎంతమంది వస్తారు చూడాను. ఒక విశ్వాస జీవితము దేవునికి పరీక్షగా, దేవునికి సూచనగా, దేవుని కార్యాలకు ఒక సాక్షిగా నిన్ను ఏర్పాటు చేస్తే నువ్వు చచ్చిపోదామని ప్రయత్నం చేసిన భూమి మీద నుంచి అంగుళం కదలలేవండి, ఎక్కడ ఉంటావు, అలా తాపత్ర ప్రయత్నాలు చేయకండి. ఒక యవనస్తుడు రైలుకి వెళ్ళి నిలబడ్డాడు, ఇలాగా ఇంకా అయిపోయింది నా జీవితం అని, ట్రైన్ ఆగిపోయింది అక్కడ, ఈడు వచ్చి డ్రైవర్ దిగొచ్చి 2 పీకి ఎక్కడ ట్రైన్ అని తీసుకెళ్ళి జీఆర్పీ పోలీసులకు అప్పు చెప్పాడు, ఆడు ఫోన్ చేశాడు సురేష్ అని, అనయ్య ఈడెవడో మంచి చూడాడు చూడు నీ పేరు చెప్తున్నాడు అని, ఆహా ఎక్కడ లేని దరిద్రం నాకే విచ్చిపెట్టింది, మళ్ళీ స్టేషన్కి వెళ్ళి ఏంట్రా బాగుంటే రైలు కట్టడంగా నిలబడ్డాడు, ఆ ట్రైన్ డ్రైవర్ తీసుకొచ్చి అప్పు చెప్పాడు, మళ్ళీ ఆడికి జామీన్ ఇచ్చి వాళ్ళకేదో సంతకాలు పెట్టి మళ్ళీ అప్పుడు తీసుకొచ్చాడు. చాలా సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే దేవుని నామం మా ఇంకొరకు, అది గుడ్డివాడు గుడ్డు ఎందుకు గుడ్డివాడు వచ్చాడు, ఎవనడాయినా దేవుని క్రియలు వాణి ఎందు ప్రత్యక్ష పరచబడుటకే గాని వీడి తల్లి పాపం చేయలేదు, తండ్రి పాపం చేయలేదు, డోంట్ వరీ. ఈరోజు నీ ద్వారా దేవునికి, ఇప్పుడు విక్కీ బాబులు అంటాడు ఒక డౌట్ వస్తుంది, ఎప్పుడో దేవుడికి భయం వచ్చి ఇప్పుడు నన్ను నువ్వు నిలబట్టాలా? వై షుడ్ ఐ సఫర్ నౌ? సో గాడ్ సేస్ ఓన్లీ వన్ థింగ్, ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఎంచుకున్నాను, నువ్వు నన్ను భరించగలవు కాబట్టి నేను ఎంచుకున్నాను, నా సోదరులో నువ్వు పాత్రగా ఉపయోగపడగలవు కాబట్టి నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను. అంతకు మించి ఆయన ఉగ్రతనిచ్చేవాడు కాదు, ఆయన శాపాన్ని తెచ్చుకునేవాడు కాదు, కోపాన్ని ప్రదర్శించేవాడు, దీర్ఘ శాంతము వహించేవాడు అని బైబిల్ చెప్తుంది. హస్ వెయిటెడ్ టిల్ ద లాస్ట్ మినిట్. ఆయన ఏమి ఉగ్రత చూపించలేదు. చూసుకోండి ఆ వాక్యంలో, మనుషులు చేసిన పని అయితే నీ ఇంట్లో నువ్వు తల్లివి అయితే నీ కొడుకును బయట పెట్టేస్తావు అలాంటి ఏదో పనులు చేస్తే. రోజు తిని పెడతంటే ఆడికి కండ మొక్క కలవాలంటే, మొక్క లేకపోతే ముద్ద దిగకపోతే నువ్వు కింద మీద పడి ఆడికి రోజు పెట్టి చికెన్ మటన్ చికెన్ పట్టును అన్ని రకాల టిఫిన్లు అన్ని రకాల పద్ధతులు పెడితే ఆడు ఏం చేస్తావు అన్నాడు అనుకోండి. లేదు ఒకరోజు తినేటప్పుడు ఈ రోజు తృప్తిగా తిన్నాను అన్నాడు అనుకోండి, నీకు మండిపోదు? ఇన్ని రోజులు నువ్వేం బ్యాలెన్స్గా తిన్నావా? నిన్ను పీడించుకుని తిని ఈ ఒక్కరోజు గురించి అంటే నీకెంత మండిపోద్ది? దేవుడు ఎంత ఫీల్ అవ్వాలి? అణుచుకునివాడు అని ఉంది బైబిల్. సో నీ పట్ల దేవుడు తన ఏర్పాటుని ప్రత్యక్షపరచడానికి కొన్ని పరిస్థితుల ద్వారా, కొన్ని శ్రమల ద్వారా నడిపిస్తాడు. నువ్వు కోరుకున్నా సరే లేక నీ మీద ఏర్పాటు చేయబడి సరే, బోత్ ఆర్ ఈక్వల్ వెయిట్. నువ్వు బుద్ధిహీనంగా ఏర్పాటు చేసుకున్నా సమస్యకు సమాధానం పరిష్కారం ఒకటే, నీకు అనుమతించబడినా కూడా ఒకటే, రెండు ఒకేలా జరుగుతాయి. ఇక్కడ మీకున్న చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇది నా కర్మ, నా దరిద్రం, అనవసరం దీనిలోకి వచ్చాను, అది పట్టుకున్నాను, దాని గురించి వెళ్ళకపోతే బాగుండేది. నువ్వెన్ని దుఃఖపడినా ఆల్రెడీ జరగాల్సిన జరిగిపోయింది కదా, వెనక్కి రాదు. అలా జరగడానికి దేవుడు అనుమతిస్తాడు. కొన్నిసార్లు స్వచిత్తంలో పనిచేయడానికి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే టు నో, టు ప్రూవ్ యూ దట్ హౌ యు ఆర్, నీ ఎబిలిటీ ఏంటి, నీ స్ట్రెంగ్త్ ఏంటి, నువ్వెందుకు అలా అవకాశం ఇచ్చావని నీకు తెలియచేయటానికి దేవుడు స్వచిత్తానికి అలవాటు చేస్తాడు. అంతేగాని ఆయన ఏమి నిన్ను శిక్షించజారని కాదు. అది ఆ శిక్ష తర్వాత ఆయన ఎత్తుకునే ప్రేమ ఉంటుంది. ఆయన ఇజ్రాయెల్ ప్రజలను ఎలా మోసాడని చెప్తుందో తెలుసా? గ్రద్ద రెక్కల మీద మోసినట్టు మోసుకొచ్చానంట. హౌ ద వండర్ఫుల్ లవ్ ఆఫ్ గాడ్. ఎందుకు మోయాలండి? అదే కదా నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పడానికి సాక్ష్యం. నిన్ను తీసుకుని వచ్చి చంకనెత్తుకునేవాడు ఆయనే అని చెప్తున్నాడు బైబిల్. ఏంటి ఆ ప్రేమ? అసంపూర్ణతలకి మనల్ని నడిపించడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడుతున్నాడండి. అందుకే 42 వచ్చిన ఒకసారి చదవండి అందరూ. ఆయన బహుమనులైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినములైనను. అసలు ఎన్నిసార్లు ఆయన ఎంత చేసినా, ఎన్ని పరిస్థితులైనా చక్కటి పరిస్థితుల్లో. 52 వచనం రండి. గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించను. ఈ మాట మీకు ఎలా తెలుసో తెలీదు, నేను అనుభవించను ఒక మాట చెప్తాను. చాలా సార్లు నాకు తెలియక ఒక వ్యక్తికి ఆ అడవిలో నుంచి కొన్ని వస్తువులు తీసుకురావాల్సి వచ్చినప్పుడు కర్రలో కొన్ని కొట్టేసి వెదురు కర్రలకు తీసుకురావాలని చచ్చి పని చేయడానికి వెళ్ళి వాడికి డబ్బులు ఇచ్చాను. డబ్బులు ఇచ్చిన తర్వాత చెప్పాను తీసుకొచ్చాను, అలాగే నేను తీసుకొచ్చేస్తాను అన్నాడు. తీసుకొచ్చినాడు. సగం వరకు వచ్చిన తర్వాత ఆపేసి పడుకుని మరుసటి రోజు ఉదయం వద్దాం అనుకున్నాడంట. మరుసటి రోజు ఉదయం వరకు నాకు రాకపోయేటప్పుడు నాకు చాలా కంగారు ఎత్తి నేను బండేసుకెళ్ళాను. ఏమన్నా ఫారెస్ట్ వాళ్ళు పట్టుకున్నారేమో లేకపోతే చెప్పించాలనుకుని తీరా ఎదురెళ్ళాను. ఎదురెళ్ళేటప్పటికి ఆ పశువులు ఎక్కడ మేస్తున్నాయి, మరొకటి బండి మీద నిద్రపోతున్నాడు తెల్లవారుజాము 3:30. నేను లేపాను. ఎరా అంటే బక్కలు చచ్చిపోతాయి బాబా, అందుకని వాటిని వదిలేసాను, అవి తింటున్నాయి, తిన్నొచ్చాక నేను మళ్ళీ పొద్దున 7:30 లేట్ వెలుగొచ్చాక తీసుకొస్తానన్నాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే, నువ్వు సింగిల్ స్ట్రెచ్లో ఆ పశువుని తీసుకురాక మధ్యలో ఆపేసి ఈ భోజనం ఏంటి, ఈ కార్యక్రమం ఏంటి, ఆటికి నువ్వు ఆపడం ఏంటరా అని అంటే అన్నాడు, అయ్యగారు మీకు మనుషులతో పని చేయించుకోవడం తెలుసు, మాకు జంతువులతో పని చేయించుకోవడం తెలుసు, పశువుకి రెస్ట్ ఇవ్వకుండా దానికి ఫుడ్ ఇవ్వకుండా దాన్ని ఏది ఈడ్చిపెట్టి తోలేరు అనుకోండి, అదే పనిగా దారిలో చచ్చిపోద్దు, నా మొత్తానికి మోసమద్ది, ఎద్దు నడిస్తేనే అది దొరుకుద్ది, ఆ ఎద్దును చంపుకుంటే నా గద్దె ఎక్కడ దొరుకుద్ది అండి అన్నాడు. బాబా ఈ పల్లెటూరు లేదా చాలా సూత్రాలనే నేర్చుకోవాల్సింది అనుకుని, నిజంగా పశువుని ఆపి గొర్రెలు తోలుకునేవాడు ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు తోలుకెళ్ళిపోడు, తీసుకెళ్ళి చూస్తాడు, ఆలోచిస్తాడు, ఆ ఈ గొర్రె మెల్లి నడుస్తుంది అనుకో, ఆపేస్తాడు, అక్కడ మందగట్టేస్తాడు, రాత్రి అక్కడ ఉండిపోతాడు, మళ్ళీ అక్కడి నుంచి కొంచెం మందను మరడిపినట్టు నడిపాడటండి. అంటే ఒక పశువుని నడిపితే ఎంత జాగ్రత్త తీసుకోవటానికి కాపడికి తెలుసో, యేసు అందుకే మంచి కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల కాపరి అని ఎందుకు వస్తుందంటే, హౌ ద బెస్ట్ వాక్ ఈరోజు నీ ఇంట్లో, నీ జీవితంలో, ఫైనాన్షియల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ ఆర్ స్పిరిచువల్లీ ఎనీ అదర్ సఫరింగ్స్ నీకుంటే దాన్ని దాటించడానికి కావాల్సిన స్టెప్పింగ్ కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో పడుతుంది. చాలా పర్ఫెక్ట్. ఆ టైంలో నీకు యాడ్ అయ్యేవారు కరెక్ట్గా ఉంటారు, నీ నుంచి విడిపోయేవారు పర్ఫెక్ట్గా ఉంటారు, నిన్ను కలుసుకుని ముందుకు తీసుకునేవాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. అన్ని పీరియాడికల్ స్టెప్లో నడుస్తాయి, ఏది మిస్ అవ్వదండి. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా నడిపిస్తాడు, మందలను నడిపించినట్లు నడిపిస్తాడు. ఇంకా వారు భయపడకుండా ఆయన వారిని చెప్పండి, మళ్ళీ చెప్పండి, మేము భయపడకుండా ఆయన నన్ను సురక్షితంగా నడిపిస్తాడు. నువ్వు నమ్మాలి ఆయన నిన్ను. నువ్వేమీ హత్య చేసుకోక్కర్లేదు, నువ్వేమి ఊరు విడిచి పారిపోక్కర్లేదు, నువ్వెక్కడికో వెళ్ళిపోయి ఏదో సాధ్యరక్కలేదు. నిన్నేం చేస్తాడు ఆయన? నిన్ను సురక్షితంగా చేస్తాడు. హిల్ ప్రొటెక్ట్ యూ. దట్ ఈస్ అల్టిమేట్ గాడ్స్ ప్లాన్. ఈరోజు తాత్కాలికమైనటువంటి చులకనైన శ్రమలు నిన్ను ఇబ్బంది పెడుతుంటాయి, అభ్యంతర పెడుతుంటే, బలహీనపరుస్తుంటే, వెనక్కి లాగుతుంటే, దేవుళ్ళు నిలబడినకుండా చేస్తూ ఉంటే, డూ నాట్ వర్రీ ఫర్ ద వర్రీ. సమస్య గురించి మీరు చింతించకండి, వాటి వైపు చూడకండి, దాని నుండి దేవుని వైపు చూడటం ప్రారంభించండి. అది ఒక విధంగా ఆ సమస్యను బట్టి నువ్వు ఓడిపోవడమే అనిపిస్తుంది, అయిపోయింది, వెస్ట్ వెస్ట్ అయిపోయింది, ఇంక నా లైఫ్ అయిపోయింది, ఇంత జీవితం జీవించి ఇంకేముందలే అయిపోయింది. ఎక్కడ అయిపోయిందో అక్కడి నుంచే ప్రారంభం. దేవుని స్తోత్రం. ఎక్కడ అయిపోయిందో ఆ ప్లేసే నీ జీవితానికి ప్రారంభపు మెట్టు. అక్కడి నుంచి లేవనెత్తుతాడు. ఆయన లేవనెత్తినప్పుడు అంతా యోగు జీవితంలో చూసాం కదా, జీరోకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత? 2, 1 ఉందా? లేదు. జీరో తర్వాత మామూలు సంఖ్య ఏంటి? 1. దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుంది? 0 నుంచి 2 స్టార్ట్ అవుద్ది. 2 స్టార్ట్ అయినప్పుడు మనుషులు ఇదేంటిది, ఇది ఎప్పుడు ఇలా వచ్చాడు, ఎప్పుడు ఇలా పెరిగిపోయాడు అంతే. విత్తనం ఎప్పుడు వేసావో అది ఎప్పుడు మొలకెత్తుందో నీకెవరికే తెలియదు, ఆయనకి తెలుసు. ఆ విత్తనం వేసే తేదీ ఆయనకి తెలుసు, నిన్ను అభివృద్ధి పరిచే దినం ఆయనకి తెలుసు, ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కృంగిపోవద్దు, ఈ కీర్తనను గుర్తించు, తమ్మ చెప్పే మాటను గుర్తించు. నీ విశ్వాస పరిస్థితులన్నింటినీ ఆయన సక్రమముగా పరిపూర్ణంగా నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిన్నెప్పుడు ఏమాత్రం ఏ పరిస్థితులను విడువడకుండా నిన్ను పరిపూర్ణతలోకి నడిపించి నిన్ను తన సమాజంలో ఒక సాక్షిగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. నలిగిపోవద్దు, బలహీనపడద్దు, అపనమ్మకం ఉండొద్దు, సమస్యలు చే తరం పడద్దు. అది ఖచ్చితంగా దేవుని యొక్క మాటగా, నీ సమస్యను బట్టి దేవుడు నిన్ను గొప్ప చేసేవాడని ఆయన ఎందు ఆనందించు. ఈ మోర్ ట్రస్ట్ఫుల్ ఇన్ గాడ్. పరిస్థితులు అన్నిటిలో దేవుని మీద ఆనుకోవడానికి ప్రయత్నించి, ఆఖరికి ఒక సాక్ష్యం చెప్తాను. ఒక తల్లి తన బిడ్డల గురించి మొరపెట్టి ఏడ్చిన ఏడుపు మామూలుగా ఏడవలేదండి. తన పిల్లలందరూ జీవితంలో చనిపోతున్నారని, ఆ పరిస్థితులు చాలా చెడ్డగా ప్రవర్తిస్తున్నారని, ఆ దారి తప్పిపోయారని, మరి ఏడుపు అంటే ఎలాంటి అలాంటి ఏడుపు కాదు. బైబిల్ ఏం చెప్తుంది? నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుదురని చెప్తుంది. కానీ ఆవిడ జీవితంలో ఉపదేశం ఎవరి చేత అంటే, రోజు పోలీస్ స్టేషన్, కోర్టే, ఆ చేత ఉపదేశం పొందుతుంది ఆవిడ. ఈవిని కూడా తీసుకెళ్లి పెడుతున్నారు. భయంకరమైన శోధన. 4 పిల్లలు ఆమెను రోడ్డెక్కించి తెల్లారలేగితే ఈ పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్, ఆ కేసు, ఈ కేసు, ఆఖరికి పెద్ద పాప వ్యభిచారం కేసులో సైతం ఇరుక్కుపోయి చాలా హృదయ విదారకమైనటువంటి సమస్యను కుటుంబానికి తెచ్చిపెట్టింది. ఆ తల్లి దేవుని విడవక, ప్రార్థన మానక, తన పిల్లలు దేవుని దగ్గర లేకపోవడాన్ని బట్టి తన కలుగుతున్న ఆ అవమానపు శ్రమలను గుర్తించి, నేను దేవునితో ఉండాలి, నా పిల్లలు లేకపోయినా పోయారు, వాళ్ళు తిప్పుతుండే తిప్పారు, నేను మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టనని బలవంతంగా పట్టుకుని ప్రార్థన చేయడం ప్రారంభించింది. దినాలు గడిచాయి, పరిస్థితుల్లో మార్పులు ఏమి రాలేదు, కుటుంబంలో ఏ అద్భుతాలు జరగలేదు. కానీ ఒక క్షణం ఆఖరి వాడితో దేవుడు మాట్లాడాడు. ఆఖరి పిల్లవాడితో దేవుడు మార్గంలో యాకోబును కలుసుకున్నట్టు వాడిని కలుసుకున్నాడు. ఒక పాపానికి దొంగతనం చేయడానికి వెళుతుంటే ఆ రాత్రి ఒక పాస్టర్ గారి ఇంట్లో కానుకలు పెట్టి పట్టుకుని వచ్చేస్తున్నాడు అంటాడు. అప్పుడు దేవుడు మాట్లాడాడు. అంతే, కానుకలు పెట్టిలో డబ్బులన్నీ జాగ్రత్తగా లెక్క పెట్టి ఆ కానుకలన్నీ పట్టుకుని తెల్లవారు లేచేంతవరకు పాస్టర్ గారి కోసం బయట పెట్టి ఎక్కిన పై నుంచి దిగాడు. ఇప్పుడు వెళ్ళి దిగితే దొరికిపోతాడు, అందుకని కూర్చుని పాస్టర్ గారు లాగానే అని చెప్పాడు, నువ్వెవరో నాకు తెలియదు కానీ నేను యేసుప్రభుని కలుసుకున్నాను, ఈ డబ్బులు నీ దగ్గరికి వెళ్ళి ఇచ్చేయమని చెప్పారు, నా పార్ట్నర్లు పారిపోయారు నన్ను కొట్టేసి, ఇదిగో ఈ డబ్బులన్నీ మీవే తీసుకోండి అని చెప్పేసి ఇచ్చేసి వచ్చేసాడు. దేవుడు వాడిని కలుసుకున్న తర్వాత వాడి జీవితం మారిపోయింది. వాడి ఇంటిలోనికి ప్రవేశించాడు దేవుడు వాడి ద్వారా. ఆ తల్లి మొర్ర, ఆ తల్లి అంగలార్పు, ప్రార్థన, కన్నీరు ఎప్పుడు విడిచిపెట్టలేదు దేవుణ్ణి. సమస్య అలాగే ఉంది పిల్లరా, కానీ ఆ తల్లి ప్రార్థన అలాగే ఉంది. పిల్లవాడితో దేవుడు మాట్లాడాడు, వాడు లోపలికి వచ్చాడు, వాడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏ వ్యభిచారంతో అయితే కూరుకుపోయి శరీరాన్ని కోరికలు తీర్చుకోవటానికి డబ్బు సంపాదించడానికి అలవాటు పడిపోయిన తన అక్కుందో దానివైపు వెళ్ళి చెప్పాడట, నీ జీవితాన్ని దేవుడు మారుస్తున్నాడు, సిద్ధంగా ఉండండి. మరుసటి రోజు ఆమె మారు మనసు పొందింది. పెద్దోడు, రెండోవాడు, మొత్తం కుటుంబంలో నలుగురు మారు మనసు పొందారు. విశ్వాసంతో దేవుని దగ్గర మోకరించారు. ఎక్కడ కోల్పోయాడో అక్కడి నుంచి వాళ్ళు చదువులు కొనసాగించారు. పిల్లలందరూ సెటిల్ అయ్యారు. అమ్మాయి ఐఏఎస్ సెలెక్ట్ అయింది. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు ద నేచర్. నేచర్ కి, ప్రకృతికి అసలు అవకాశం లేని పరిస్థితి. బికాస్ అన్ని పోలీస్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. పోలీస్ కేసుల్లో ఫైల్ అయితే వాళ్ళకి క్లియరెన్స్ ఇవ్వరు. ఐఏఎస్ ఐపీఎస్ కలడానికి అవకాశం లేదు. బట్ షీ గాట్ సెలెక్టెడ్. విచిత్రం ఏంటంటే ఆ రికార్డ్ ఏదైతే పోలీస్ రికార్డ్ ఉందో, ఒక రెండు నెలల క్రితం ఈ అమ్మాయి పోలీస్ రికార్డుకి వెరిఫికేషన్కి వెళ్ళే ముందు పోలీస్ స్టేషన్ బర్న్ అయిపోయిందటండి, తగలడిపోయిందంట. ఎందుకు తగలడింది ఎవరికి తెలియదు. షార్ట్ సర్క్యూట్. ఓన్లీ ఒక రూమే తగలబడింది. దానిలో డాక్యుమెంట్స్ ఉన్నాయి, దానిలో వీళ్ళ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. పట్టరు, కంప్యూటర్తో సహా కాలిపోయింది. ఈ రోజు ఏం జరుగుతుందో నువ్వు ఆలోచిస్తున్నావు, రేపేం చేయాలో దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ పక్కలో చెప్పు ఆ విషయం. నీ గురించి ఆయన ప్రణాళిక అంత శాశ్వతమైంది. భయపడుకో, ఆయన ఉద్దేశాలు స్థిరములు. నీ గురించినటువంటి ఉద్దేశములు విస్తారములు. ఆయన ప్రణాళిక ఏది తప్పిపోదు, నిన్ను మరిచిపోలేదు. అన్యాయస్తుడు కాదు, నిన్ను బలపరచు దేవుడు, నిన్ను విడిపించు దేవుడు, నిన్ను సమృద్ధిలో నింపుతాడు, ఆయన నామానికి మహిమకరంగా నిలబెడతాడు. పిల్లరా, ఆ తల్లి వచ్చి చెప్పుద్ది, ఈరోజు నా కింద 10 మంది పనులు బాబు. ఒకప్పుడు నేను పాచి పనులు చేసుకుని పోలీస్ ఫైన్లు కట్టాను. ఈరోజు నా కింద 10 మంది పనులు. అమ్మగారు, కలెక్టర్ గారు ఇంట్లో ఉంటావు, నీకు తెలుసు కదా ఎంతమంది ఉంటారు అక్కడ. ఆ అమ్మాయి చుట్టూ, అమ్మగారు చుట్టూ, అమ్మగారు, అమ్మగారు, మీరు ఏం చెప్తారు, మీరు ముట్టుకోకండి, మీరు వెళ్ళకండి, అన్ని నేను చేసుకుంటాను. ఆల్ ద పీపుల్. ఆవిడ అంటది, నా చిన్న కొడుకుతో దేవుడు పట్టుకోవడం ప్రారంభించాడు. నా ఇల్లు మారిపోయింది బాబు, నా కన్నీరు వృధా పోలేదు, బుడ్డిలో నీ కన్నీరు లెక్కించబడింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని పట్టుకుని ఆయనతో నువ్వు నిలువబడుతూ, ఆయనను నమ్ముతూ, ఆయన ఎందు విశ్వాసం ఉంచుతూ, నిరీక్షణ ఉంచి, ప్రార్థించి, ఉపవాసం ఉండి దేవునితో నువ్వు గడపితే నీ సమస్య చులకనగా చేసే దేవుడు. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు అందుకోలేకపోయారు, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకుందాం, వాళ్ళలాగా మూర్ఖంగా ప్రవర్తించద్దు, ఘోరంగా ఆ తప్పుకి మరొక తప్పుకి వ్యసనపడి ఒకరి మీద ఒకరు నిందలేసుకోవాల్సిన పని లేదు. ట్రస్ట్ గాడ్. దేవుని మీద పూర్తి స్థాయిలో నమ్మకాన్ని తీసుకోండి. ఈరోజు నేను ఓడిపోయాను, రేపు దేవుడు నన్ను చెప్పండి. ఈరోజు నేను పడిపోయాను, దేవుడు నన్ను. ఈరోజు నేను మోసపోయాను, దేవుడు నన్ను. ఈరోజు నేను దుఃఖపడుతున్నాను, దేవుడు నన్ను రేపు ఆనందముగా నింపుతాడు. అందుకే ఈరోజు నువ్వు కన్నీటితో ప్రార్థిస్తున్నావు, రేపు ఆనందంతో పనుల కోసుకుని అనుభవాన్ని చూడబోతున్నావు. డు నాట్ వర్రీ ఫర్ ద ప్రాబ్లం. సమస్యను చూడకు, పరిస్థితులను చూడకు, ఇబ్బందులను చూడకు. దేవుని పట్టుకో, దేవునితో నాడు, దేవుని కొరకు నిజమైన మారు మనసుతో, పశ్చాత్తాపంతో, ప్రార్థన, విశ్వాస పరిశుద్ధతలతో నువ్వు కొనసాగించి చూడు. ఆయన నీ కొరకు ఎందుకు చేయలేడో నువ్వు చూడు. పేతురు అక్కడ పడిపోయాడు, పట్టుకుని తిరిగి మళ్ళీ నడుచుకుంటూ వచ్చాడు, అద్భుతాన్ని అనుభవించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అదే అద్భుతాన్ని చేయాలని ఆశపడుతున్నాడు. మొక్కేద్దాం, కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు